శంకరాద్వైత వ్యాసమాల నుండి ఈ రోజున భక్తి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా భక్తి అనేటువంటిది లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. జ్ఞానం అంటే తెలియదు కానీ భక్తి అంటే మాత్రం తెలుసు. కాకపోతే భక్తి అంటే ఏమని తెలుసు అని అంటే పూజలు పురస్కారాలు చేసుకోవటమే భక్తి అనేటువంటి మాట తెలుసు. కానీ నిజమైనటువంటి భక్తి భగవంతుడి మీద మనకి ఉన్నది అనేటువంటి విషయం స్పష్టం కావాలి అని అంటే భక్తికి సంబంధించినటువంటి శాస్త్రీయమైన జ్ఞానం, శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో అది మనకు తెలియాలి. భక్తి అనంటే భగవంతుడి యందు, భక్తులకి భగవంతుడి యందు, శిష్యులకి సద్గురువుల యందు ఉన్నటువంటి ప్రేమయే భక్తి. అంటే అటు భగవంతుడి మీద భక్తులకు ఉండేటువంటి ప్రేమ, అటు సద్గురువు యందు గురుపుత్రులు లేదా శిష్యులైనటువంటి వారికి ఉండేటువంటి ప్రేమ, దాన్ని భక్తి అని అంటారు. అవి ఉంటే భక్తి ఉన్నట్టు, ఆ ప్రేమ కనుక లేకపోయినట్లయితే భక్తి లేనట్టు. భక్తి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రేమ విభక్తం కాదు కనుక భక్తి అన్నారు. అంటే ఈ ప్రేమ విభక్తమయ్యేది కాదు, అడ్డం వచ్చేటువంటిది కాదు, అది ఖండించబడేది కాదు, అది నిరంతరాయంగా కొనసాగేటువంటిది. అందుకనే దాన్ని భక్తి అన్నారు. భాగవతంలో భక్తిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. అసలు భాగవతమే భక్తి ప్రధానమైనటువంటి గ్రంథం. భాగవతంలో ఉన్నదంతా భక్తుల యొక్క గాథలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి అది భక్తి ప్రధాన గ్రంథం కనుక దాంట్లో భక్తి విశేషాలను చెప్పారు. 9 రకాలైనటువంటి భక్తుల్ని నవవిధ భక్తులు అని చెప్పారు. అందులో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలైనటువంటి భక్తులు చెప్పారు. వీటినే నవవిధ భక్తులు అని అంటారు. 9 రకాలు ఎందుకండి? ఒక రకం చెప్పొచ్చు కదా అంటే లోకంలో ఉన్న మానవులు ఒక రకంగా ఉన్నారా? ఎవరి ఎవరి స్థాయికి తగ్గట్టుగా ఏ కాలంలో ఏ రకమైనటువంటి భక్తి బాగుంటుందో, ఏ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి భక్తిని కలిగి ఉండటం బాగుంటుందో, వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి ఈ భక్తి అనేటువంటిది జరుగుతుంటుంది. భగవంతుడు నామ రూప గుణ క్రియా రహితుడు. అంటే భగవంతుడికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, క్రియ లేదు. అంటే ఏ పని చేసేటువంటి వాడు కాదు భగవంతుడు. జ్ఞానగమ్యుడు, ధ్యానగమ్యుడు. జ్ఞానం చేత అందుకోవాల్సినటువంటి వాడు, ధ్యానం చేత అందుకోవాల్సినటువంటి వాడు. మరైతే భగవంతుడికి నామం రూపం గుణం ఇవేమీ లేవు కదా, మరి ఆ భగవంతుడిని ధ్యానించడం ఎట్లా? ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలి? అంటే కార్యసిద్ధ్యర్థం ఉపాసకాన బ్రహ్మణ రూపకల్పన అన్నారు. కార్యసిద్ధ్యర్థం ఉపాసకాన బ్రహ్మణ రూపకల్పన అంటే ఏమిటంటే ఉపాసన కోసమని, అంటే భగవంతుడిని ఉపాసించడం కోసమని ఆ భగవంతుడికి నామరూపాలు కల్పించబడ్డాయి. నామరూపాలు కనుకుంటేనేమో మనం స్పష్టంగా మన కళ్ళతో చూడగలుగుతాం, ఫలానా పేరుతో మనం గుర్తుంచుకోగలుగుతాం. నామం రూపం రెండు ఉండాలి. రూపం అంటేనే మనం ఎదురుగా ఉన్నప్పుడు చూసేది రూపం, ఎదురుగా లేకపోయినా సరే ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే నామం. ఇప్పుడు మీరు దేవాలయానికి పోయారనుకోండి, ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన రూపాన్ని చూస్తారు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన రూపాన్ని చూస్తారు. రాముడు ఉన్నాడు, ఆయన రూపాన్ని చూస్తారు. కృష్ణుడు ఉన్నాడు, ఆయన రూపాన్ని చూస్తారు. కానీ దేవాలయంలో కాకుండా విడిగా ఎక్కడో ఉన్నప్పుడు కూడా కృష్ణుడు అనగానే మీకు ఆ రూపం మీ కళ్ళ ముందు మెదురుద్ది, ఆంజనేయుడు అనగానే ఆ రూపం మెదురుద్ది, రాముడు అనగానే ఆ రూపం మెదురుద్ది. అంటే ఈ రూపాన్ని మనం గుర్తించడానికి నామం అనేటువంటిది కూడా ఇక్కడ సహాయపడుతుంది అన్నమాట. కనుక ఉపాసనా నిమిత్తం, ఉపాసన కోసం అని చెప్పి ఈ నామరూపాలు కల్పించబడ్డాయి. కానీ నిజంగా పరమాత్మకి నామరూపాలు లేవు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే కేనోపనిషత్తు చెప్తుంది. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఈ చూడటానికి ఏది ఆధారంగా ఉందో అదిగో అది పరమాత్మ, అంతేగాని నీ కళ్ళతో నువ్వు చూసేది పరమాత్మ కాదు. కాబట్టి ఈ కళ్ళతో చూసేటువంటి ఈ రూపాలు ఏమి కూడా పరమాత్మ కాదు, కేవలం ఇవన్నీ కూడా నామరూపాలన్నీ కూడా మన కోసం కల్పించబడినటువంటి. ఇక ఆయనకి ఎన్ని రకాలైనటువంటి నామాలు ఉన్నాయి? ఇప్పుడు మనం అవతార పురుషుల నామాలు చెప్పుకున్నాం, కానీ సర్వవ్యాపకుడు పరమాత్మ కనుక ఆయనకు విష్ణు అనేటువంటి నామం. విష్ణు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అందుకని విష్ణు అనగానే మనకి మనకి ఫోటోల్లో కనపడేటువంటి నాలుగు చేతులతో ఈ శంఖం చక్రం గద పద్మం ఈ నాలుగింటిని ధరించి బాగా సొమ్ములన్నీ వేసుకొని ఉన్నటువంటి ఒక రూపం మనకు కనపడతా ఉంది. ఎందుకనంటే ఈ రూపం కల్పించబడింది, అది నిజమైన రూపం కాదు. విష్ణు అని అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అందుకని సర్వవ్యాపకుడు కాబట్టి విష్ణు అనేటువంటి రూపం కల్పించబడింది. ఇక ఆయన యొక్క రంగు నీలాకాశం కాబట్టి అందుకని నీలమేఘశ్యాముడు అని అన్నారు. నీలమేఘశ్యాముడు అనడానికి ఆయన యొక్క శరీరపు యొక్క రంగు నీలం. అసలు ఇది శరీరమే లేకపోతే రంగు ఎట్టుంటుంది? అసలు భగవంతుడికి శరీరం ఉంటుందా? ఉండదు. శరీరం ఉన్నవాడు భగవంతుడు కాదు. కాబట్టి మరి ఆ భగవంతుడికి నీలమేఘశ్యాముడు అని ఎందుకన్నారండి? ఎందుకన్నారంటే ఆ నీలి రంగు అనంతాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నీలంగా కనపడుద్ది. ఎందుకని? ఆకాశం అనంతం కాబట్టి. మీరు సముద్రం దగ్గరికి పోయి చూడండి, నీళ్ళన్నీ కూడా నీలంగా కనపడతాయి. కానీ మీరు చేతిలోకి తీసుకోండి, నీలం రంగు ఉంటుందా? ఉండదు, తెల్లంగానే ఉంటుంది. మరైతే ఎందుకని అక్కడ ఆ అనంతంగా ఉన్నటువంటి జలరాశి ఆ అనంతత్వం ఎప్పుడు కూడా నీలంగా కనపడుద్ది కాబట్టి మనకి నీలంగా కనపడుతుంది. పరమాత్మ కూడా అనంతుడు గనక ఆది మధ్య అంతం లేనటువంటి వాడు అనంతుడు, ఆది మధ్యాంతరహితుడు గనక ఆయన యొక్క స్వరూపాన్ని కూడా ఇక్కడ నీలంగా చూపిస్తున్నారు. ఇది ఊరికే అట్లా సూచన మాత్రంగా చూపించడమే కాని ఆయన యొక్క రంగు నీలమని కాదు. ఆయనకి రంగే ఉండదు, ఆయనకి దేహమే ఉండదు, అందుకని రంగు ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఇక భగవంతుడు మంగళప్రదుడు, మంగళాన్ని కలిగించేటువంటి వాడు, శుభాన్ని కలిగించేటువంటి వాడు. అందుకని మంగళప్రదుడు కనుక ఆయనకి శివుడు అని పేరు. అంతే తప్ప శివుడు అంటే ఏదో ఈ పులి చర్మం కట్టుకొని మరి రకరకాలైన పావులన్నీ మెడలో వేసుకొని నెత్తి మీద పప్పు, ఆ పప్పు మీద చంద్రుడు, ఇవన్నీ ఉండేటువంటిదంతా కాదు. ఇదంతా మనం ధ్యానం కోసం ఏర్పాటు చేయబడి, పూజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి. కానీ శివ అంటే మంగళ స్వరూపం అని అర్థం. ఆయన మంగళాన్ని శుభాన్ని కలిగించేటువంటి వాడు గనక. ఇక శాంతి సుఖాలని అందించేటువంటి వాడు గనక శంకరుడు అన్నారు. శంకర అంటే ఈ శుభాన్ని సుఖాలని శాంతిని మనకు అందించేటువంటి వాడు అని. ఇక మరి ఆయనకి మూడో నేత్రం ఉందన్నారే, అదేమిటండి? మరి వికృతంగా రెండు కళ్ళు ఉంటే సరిపోద్ది కదా, మూడో కళ్ళు ఎందుకు అని అంటే స్వరూప జ్ఞానమే అతని యొక్క మూడవ నేత్రం. మూడవ నేత్రం అంటే జ్ఞాన నేత్రం. ఆ జ్ఞానం స్వరూప జ్ఞానం, కాబట్టి ఆ స్వరూప జ్ఞానమే ఆ మూడవ నేత్రం. మూడవ నేత్రానికి సంబంధించి మనం ఏం కథగా చెప్పుకుంటాం, ఆయన ఆ మూడవ నేత్రం తెరిస్తే అదిగో ఎదురుగా మన్మధుడు కాస్త భస్మం అయిపోయాడని కథ చెప్తాం. మన్మధుడు భస్మం కావటం అంటే అర్థం ఏమిటి? మన్మధుడు అంటే ఏమిటి? కామం, కామదేవుడు ఆయన అంటే రకరకాలైనటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ మూడవ నేత్రం ధరిస్తే రద్దయిపోతాయి, భస్మం అయిపోతాయి. అంటే ఎవరికైతే స్వరూప జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే నా స్వరూపం ఆత్మని తెలుసుకొని ఆత్మస్వరూపంలో ఉంటాడో అటువంటి వాడికి ప్రపంచం లేదు. అదే ప్రపంచం లేకుండా పోవటమే మూడవ నేత్రం తెరవటమే. అంటే మూడవ నేత్రం తెరవటం అంటే మన స్వస్వరూపంలో మనం నిలవటమే. మనం నిలిస్తే ఈ మూడవ నేత్రం తెరిచినట్టు, మూడవ నేత్రం తెరిస్తే ప్రపంచం భస్మం అయిపోయినట్టు, ప్రపంచం భస్మం అయితే పరమాత్మ సాక్షాత్కరించినట్టు. ఎందుకని? ఈ ప్రపంచం పరమాత్మే, కానీ మన ఈ రెండు కళ్ళకేమో ప్రపంచంగా కనపడుద్ది, మూడో కళ్ళు అనుసరిస్తే పరమాత్మ వినండి. ఆ మూడో కన్ను తెరవాలి మనం. ఇప్పుడున్న రెండు కళ్ళు మూసి మూడో కన్ను తెరవాలి. ఆ మూడో కన్ను తెరవటమే జ్ఞానం, అదే ఆత్మజ్ఞానం, అదే స్వరూప జ్ఞానం. కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడికి నామరూపాలన్నీ కూడా కల్పించడం జరిగింది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక భగవంతుడి యొక్క శక్తి సత్వ రజ తమో గుణాలు, మూడు గుణాలు. ఈ మూడు కూడా ప్రళయకాలంలో నిగూఢంగా ఉంటాయి. ప్రళయకాలంలో నిగూఢంగా ఉన్న తర్వాత ఈ మూడు గుణాలు కూడా ఒక్కొక్క గుణం ఒక్కొక్క గుణం వ్యక్తమవుద్ది, ప్రకోపిస్తుంది. అది ప్రకోపించినప్పుడు ఏమవుతుంది? రజోగుణం ప్రకోపించినప్పుడు ఆయన్ని బ్రహ్మ అంటారు, అప్పుడు సృష్టి జరుగుతుంది. సత్వగుణం ప్రకోపించినప్పుడు ఆయన్ని విష్ణు అంటారు, అప్పుడు పోషణ జరుగుద్ది. తమోగుణం ప్రకోపించినప్పుడు ఆయన్ని శివ అంటారు, అప్పుడేమో లయం జరిగిపోద్ది. అంటే ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా చేసేటువంటి వాడు పరమాత్మే. ఈ పరమాత్మే బ్రహ్మగా సృష్టి చేస్తాడు, విష్ణువుగా పోషిస్తాడు, శివుడిగా లయం చేస్తాడు. ఈ ప్రకారంగా మూడు గుణాలను ప్రకోపించినప్పుడు సృష్టి స్థితి లయాలు జరుగుతాయి. ఈ మూడు అయిపోయిన తర్వాత ఆ ప్రళయకాలం ఉంటుంది. ఆ ప్రళయకాలంలో చప్పగా ఈ మూడు గుణాలు కూడా ఆ లోపలనే ఉండిపోతాం. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం ముందు గుర్తించాలి. భక్తి అనగానే ఏదో ఒక పఠం పెట్టుకొని ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసేటప్పుడే మనకి కొన్ని కోరికలు ఉంటాయి. ఏమిటా కోరికలు? నేను అనుకున్నటువంటి పని నెరవేరాలని, లేదా బాగా కలిసి రావాలని, లేదా సంపదలు కలగాలని, లేదా చేసేటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కూడా బాగా సక్రమంగా సాగాలని, బాగా లాభం రావాలని, ఇలా ఏవేవో కోరికలతోటి మనం ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటే దాన్నే భక్తి అని అనుకుంటారు. కానీ అది నిజమైనటువంటి భక్తి కాదు. అదేదో వస్తుమారక బేరం, నేను ఇది ఇస్తాను నువ్వు అది ఇవ్వు అన్నట్టుగా చేసేటువంటిది. కనుక భక్తి అంటే ఏమిటంటే కేవలం భగవంతుడిని సమీపించడం కోసం, భగవంతుడి మీద అనురాగం కోసం, భగవంతుడి మీద ప్రేమ కోసం, భగవంతుడితో ఐక్యత కోసం, భగవంతుడిని ఆరాధించాలనేటువంటి భావంతో ఆరాధించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి. ఏవో కోరికల మూటలు విప్పడానికి పోయి మనం ఆయన భక్తి చూపిస్తే మనం అప్పుడప్పుడు వింటుంటాం, నా కోరిక కనుక నెరవేరితే నీకు 108 కొబ్బరికాయలు పడతారు. ఏం చేసుకుంటాడు ఆయన 108 కొబ్బరికాయలు పెడితే? నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు? బజార్ అంతా పంచాల. కాబట్టి ఈ కొబ్బరికాయలు పడతాం కానీ లేకపోతే నేను కొండ ఎక్కువస్తాను, కొండ ఎక్కువస్తే నువ్వు ఎక్కువస్తే, లేకపోతే కారు మీద వస్తే, లేకపోతే బస్సు మీద వస్తే ఆయనకే, అందుకని ఇవన్నీ ఆయనకి కాదు ఇవన్నీ నీకు అంటే ఆ కోరిక నెరవేరితే ఇది చేస్తా, అప్పుడు నాకు భక్తి ఉన్నట్టు అనేటువంటి భావన. ఇది అమాయకత్వం లేదా వ్యాపార తత్వం, అంతే తప్ప అది నిజమైనటువంటి భక్తి కాదు. ఇక భక్తి అనేటువంటి దాన్ని భాగవతంలో చెప్పినట్టుగా నవవేద భక్తుల్లో మొట్టమొదటిది శ్రవణ భక్తి. ఈ తొమ్మిదింటిని ఇప్పుడు మనం చెప్పుకుందాం. శ్రవణ భక్తి, శ్రవణం అంటే వినటం. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు తమ ఇష్టదేవతలకు సంబంధించినటువంటి, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వింటేనేమో అది జ్ఞానం, కానీ ఆ స్థాయికి అందుకోలేనటువంటి వాళ్ళు తమ ఇష్టదేవతల యొక్క చరిత్రల గురించి తెలుసుకోవటం, వినటం, అది శ్రవణ భక్తి అని అంటారు. అది భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఏ పురాణమైనా కావచ్చు, వాటన్నింటిలో కూడా భగవంతుడికి ఆయా రూపాలకు సంబంధించినటువంటి చరిత్రలు, కథలు కొన్ని ఉంటాయి. ఆ కథలను వింటూ ఆ కథలతో తారాత్మ్యం చెందుతూ ఆ భగవంతుడి మీద ప్రేమను పెంచుకుంటే అది శ్రవణ భక్తి అని అంటారు. అలాగే శిష్యులైనటువంటి వాళ్ళ సద్గురువు యొక్క జీవిత చరిత్రల్ని, వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి విశేషాలని, వాళ్ళ యొక్క మహాత్మ్యాన్ని, వాటన్నింటినీ శ్రవణం చేయటం శ్రవణ భక్తి అని అంటారు. ఇక్కడ ఇద్దరికి సంబంధం, భక్తులు శిష్యులు ఇద్దరు ఉన్నారు. భక్తులేమో భగవంతుడికి సంబంధించి, శిష్యులేమో గురువుకి సంబంధించి, ఈ రెండింటినీ కూడా శ్రవణ భక్తి అన్నారు. రెండవది కీర్తన. అయితే కీర్తన అంటే ఏమిటి? భక్తులు తమ యొక్క ఇష్ట దేవతల్ని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ యొక్క మహిమల్ని నృత్య గీతాలతో, అంటే భజనలతో, పాటలతో, గీతాలతో, నృత్యంతో, సంగీతంతో, ఏదో ఒక రకంగా నిరంతరము కూడా విశ్వాసంతో కీర్తించటం, ఇది కీర్తన. అలాగే శిష్యులైనటువంటి వాళ్ళు సద్గురువుల యొక్క, తమ తమ గురువుల యొక్క మహిమల్ని, వారి యొక్క అలవాట్లని, ఆచారాలని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని నృత్య గీతాలతో వర్ణించటం, పొగడటం, ప్రశంసించటం, ఇవన్నీ కూడా కీర్తన అంటారు. ఇక మూడవది స్మరణ భక్తి. స్మరణ భక్తి అంటే తమ తమ ఇష్టదేవత రూపాల్ని మనస్సులో స్మరించటం, కళ్ళు మూసుకొని మనస్సులోనే ఆ రూపాలను దర్శిస్తూ, ఆ రూపాలను స్మరిస్తూ ఉండటం ఏదైతే ఉందో దీన్ని స్మరణ భక్తి అని అంటారు. అలాగే శిష్యులైనటువంటి వాళ్ళు తమ తమ గురువుల యొక్క పాద పద్మాల్ని తమ హృదయ కమలమున నిలుపుకొని ఎల్లప్పుడూ కూడా స్మరణ చేస్తూ ఉండటం ఏదైతే ఉందో దీన్ని స్మరణ భక్తి. ఇక నాలుగవది పాదసేవనం. పాదసేవనం అనగానే మనకు అర్థమవుతానే ఉంటుంది, భక్తులు తమ ఇష్ట దేవతా విగ్రహాల యొక్క పాదాలని నిరంతరము సేవించుట, ఆ పాదాలని పుష్పాలతో పూజించుట, సేవించుట, ఇవన్నీ కూడా పాదసేవలు. అలాగే శిష్యులైనటువంటి వాళ్ళు తమ గురువుల యొక్క పాదాలని నిరంతరము కూడా పూజిస్తూ, అదేవిధంగా నాలుగు విధాలైనటువంటి శుశ్రూషలు చేస్తూ ఉండటమే పాదసేవలు. ఐదవది అర్చనం. అర్చనం అంటే తమ తమ ఇష్టదేవత రూపాల్ని షోడశోపచారాలతో పూజించటం, అర్చించటం. అలాగే శిష్యులైనటువంటి వాళ్ళు తమ గురువుల్ని షోడశోపచారాలతో పూజించటం, అర్చించటం. షోడశోపచారాలు అంటే ఏమిటండి? అవి 16. షోడశ అంటే 16. ఏమిటా 16? అవి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, నమస్కారం. అంటే మనం కనుక ఎవరైనా మహాత్ముల్ని కనుక మన ఇంట్లోకి పిలవాలంటే, ఇంట్లో కనుక వస్తుంటే రెండు రెండి అని అంటాం కదా, అది ఆవాహనం. మనం దేవతల్ని షోడశోపచారాలతో పూజ చేసేటప్పుడు కూడా ఆవాహనం అంటే అలా దేవతలకు అట్లా చేయి చూపించి అట్లా రమ్మంటాం అన్నమాట, అది ఆవాహనం. తర్వాత ఆసనం. ఆసనం అంటే మనం అక్కడే కుర్చీ ఇచ్చి కూర్చోబెడతాం, ఇక్కడ ఏం చేస్తాం, తమలపాకు వేసి దాని మీద కూర్చోబెడతాం. పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి నీరు. అర్ఘ్యం, తాగటానికి నీరు. ఆచమనీయం, తాగటం. స్నానం, ఆ తర్వాత స్నానం చేస్తూ వస్త్రం. ఆ తర్వాత యజ్ఞోపవీతం. ఆ తర్వాత గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, నమస్కారం. ఎందుకంటే భోజనం పెట్టిన తర్వాత తాంబూలం, నీరాజనం, తర్వాత నమస్కారం. ఇలా 16 రకాలైనటువంటివి షోడశోపచారాలు. ఈ షోడశోపచారాల పూజ ఏదైతే ఉందో దాన్ని అర్చన అని. అర్చన అని అంటే కేవలం ఈ 16 రకాలైనటువంటి అంగాల పూజ చేయటమే షోడశోపచారం, అర్చన. ఇక వందనం. వందనం అంటే నమస్కారం అని అర్థం. ఈ నమస్కారాల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. సాష్టాంగ నమస్కారం, సా అష్ట అంగ అంటే 8 అంగాల నమస్కారం. అలాగే పంచాంగ నమస్కారం, 5 అంగాల నమస్కారం. త్రయంగ నమస్కారం అంటే 3 అంగాల నమస్కారం. ఏకాంగ నమస్కారం అంటే ఒక్క అంగంతో నమస్కారం. ఇలా 4 రకాలు. ఇష్టదేవతల్ని భక్తులు గాని, అలాగే గురువుల్ని శిష్యులు గాని, వాళ్ళ వాళ్ళ నామాలతో మనసుతో స్మరిస్తూ, వాక్కుతో మీ శిష్యులమైనటువంటి మేము ప్రణామం చేస్తున్నాం అని భావిస్తూ మనసులో చెప్పక్కర్లా, ఏమండి నేను మీకు ప్రణామం చేస్తున్నాను చెప్పక్కర్లా అని మనసులో భావిస్తూ, నేత్రాలతో ఆ సద్గురువు యొక్క అనేక పాదపద్మాలని వాటి మీదనే దృష్టి పెట్టి చూస్తూ రొమ్ము శిరస్సు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చెవులు ఈ ఎనిమిది అంగాలని కూడా దండంలాగా అంటే కర్రలాగా నేల మీద మోపి నమస్కరించడాన్ని సా అష్టాంగ ప్రణామం అంటారు. సాష్టాంగ ప్రణామం. ఇక శిరస్సు హస్తాలు బాహువులు కర్ణాలు జానువులు ఈ ఐదు నేల మీద మోపి నమస్కరించేది పంచాంగ నమస్కారం. రెండు చేతులు దగ్గరికి చేర్చి ముఖిలించి నమస్కారం చేసి శిరస్సుల మీద దగ్గర ఉంచుకోవటం అనేది త్రయంగ నమస్కారం. ఇక శిరస్సు మాత్రం వంచి ఇక చేతులు కాళ్ళు ఏం కదలిసా కదా, ఒక శిరస్సు మాత్రం వంచి అలా నమస్కారాన్ని తెలియజేయటం ఏకాంగ నమస్కారం. ఈ నాలుగు రకాలైనటువంటి నమస్కారాలు కూడా భక్తులు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని వాళ్ళ యొక్క గురువుని దేశకాల పరిస్థితుల్ని అనుసరించి చేస్తూ ఉండాలి. ఏమిటి దేశకాల పరిస్థితులు అంటే, దేశం అంటే ప్రదేశం, కాలం అంటే ఆ సమయం. అలాగే ఆ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బజార్లో గురువు కనపడ్డాడు అనుకోండి, ఆయన రోడ్డు మీద నిలిపి శాస్త్రాంగ నమస్కారం చేయడానికి వీలవుతే అంటే రోడ్డు మీద ఆమె అడ్డం పడిపోవటానికి ఎవరు చూస్తే నవ్వుతారు ఏమిటి, అందుకని అక్కడ కుదరదు. కనుక అక్కడ ఏం చేయాలి, మామూలుగా రెండు చేతులకి నమస్కారం లేదా శిరస్సు వచ్చి నమస్కారం అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో ఆ పూజాధికారులు గురువు మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు సాష్టాంగ నమస్కారము పంచాంగ నమస్కారము అప్పుడు చేస్తూ ఇట్లా ఆ సమయాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని బట్టి ఆ కాలాన్ని బట్టి అలా చేస్తూ ఉంటారు. ఇక ఏడవది దాస్యం, దాస్య భక్తి చాలా గొప్ప భక్తి. దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఆంజనేయుడు. ఆయన దాస్యభక్తిలో చాలా గొప్పవాడు. అయితే కేవలం దాస్యభక్తిలోనే కాదు, అందుకని ఆయన విషయం మళ్ళీ తర్వాత చెప్పుకుంటాం. అయితే దాస్యం ఏమిటిది, భక్తులైనటువంటి వాళ్ళు ఇష్టదైవాలకి, శిష్యులైనటువంటి వాళ్ళు గురుదేవునికి దాసులై శత్రు మీద శుశ్రూషలు చేయాలి. అంటే దాస్యం అంటే శుశ్రూష సేవ. ఆంజనేయుడు రాముడికి అట్లా సేవలు చేస్తూ ఉంటాడు. అట్లానే గురుపుత్రులైనటువంటి వాళ్ళు గురువుకి ఆ ప్రకారంగా నాలుగు రకాలైనటువంటి సేవ, స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, నాలుగు రకాలైనటువంటి శుశ్రూషలు చేస్తూ ఉంటాయి. ఇలా శుశ్రూషలు చేస్తూ గురువు యొక్క ఆజ్ఞకి బద్ధులై ఉండటం ఏదైతే ఉందో అదిగో అదే ఇక్కడ దాస్యం. ఆంజనేయుడు శ్రీరామచంద్రునికి ఇటువంటి దాస్యభక్తినే నేర్పడం జరిగింది. ఆ దాస్యభక్తి కారణంగానే ఆయన పరమార్థాన్ని తెలుసుకున్నాడు ఆంజనేయుడు. ఈ విషయం మనకి ఎక్కడా కూడా భాగవతంలో కానీ రామాయణంలో కానీ కనపడదు, కానీ ఉపనిషత్తు ఉంది ప్రత్యేకంగా. ఉపనిషత్తులన్నింటిలో 108వ ఉపనిషత్తు ఉంది. అదిగో అక్కడ ఆంజనేయుడు శ్రీరామచంద్రుణ్ణి అలా దాస్యభక్తితో ఉంటే అలా ఉండి అడుగుతాడు, అయ్యా నీ తత్వాన్ని నేను ఎట్లా తెలుసుకోగలుగుతానని. అప్పటికో నా తత్వాన్ని కనుక తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ 108 ఉపనిషత్తుల్ని తెలుసుకుంటే దాని ద్వారా నేను నీకు అర్థమవుతాను. ఆ 108 నీకు కష్టం అనుకుంటే 32 ఉపనిషత్తుల్ని, మొదటి 32 చూడు, అది కూడా నీకు కష్టం అనుకుంటే దశోపనిషత్తులు 10 ఉన్నాయి, అవి కూడా కష్టం అనుకుంటే ఒకే ఒక్కటైనటువంటిది మాండుక్యోపనిషత్తు. మాండుక్యం ఏకమేవాలం, మాండుక్యం ఒక్కటి చాలు నీకు పరమాత్మ తత్వం అవగాహన కావటానికి అని చెప్తాడు. ఈ ప్రకారంగా ఆంజనేయుడికి పరమార్థాన్ని బోధించినటువంటి వాడు శ్రీరాముడు, అది దాస్య భక్తికి మెచ్చి. ఇక 8వది సఖ్యం, సఖ్యభక్తి. అర్హత లేనటువంటి వాడు ఈ సఖ్యభక్తిని కనుక చేస్తే అది భక్తి కాదు, అది చచ్చివరికి ఎగతాళి అవుతుంది. అందుకని అర్హత కలిగినటువంటి వాడే ఆ సత్యభక్తి చేయాలి. అంటే నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడే సత్యభక్తి చేయాలి. భక్తులు తమ యొక్క ఉపాస్య దేవత ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి, శిష్యులు తమ యొక్క గురుమూర్తితోటి, తమ యొక్క గురువుతోటి చెంపులేనటువంటి మిత్రత్వాన్ని నేర్పాలి. నిరంతర స్నేహం, తన స్నేహితునికి తెలియనటువంటి విషయం ఏది కూడా ఉండకూడదు అనేటువంటి భావన ఉంటుంది వాళ్ళకి. స్నేహితులు ఎప్పుడు కూడా అరమరికలు లేకుండా జీవిస్తారు, వాళ్లే నిజమైనటువంటి స్నేహితులు అంటారు. మరి అటువంటిప్పుడు స్నేహం చేసినటువంటి వాడికి వాడికి కావాల్సిందంతా కూడా ఇతడి దగ్గర ఉన్నటువంటిది ఇవ్వాలి, భగవంతుడైనా గురువైనా. అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క ఇటువంటి భక్తినే నేర్పాడు. అందుకనే అర్జున నీవు నా సఖుడివి అని శ్రీకృష్ణుడు పలికాడు. అర్జునుడు అలా నేను నీ సఖుడినని, శ్రీకృష్ణుడు అన్నాడు నువ్వు నా సఖుడివి అని. నా సఖుడివి గనక నా భక్తుడివి గనక భక్తోసి మే సఖా చేతి రహస్యం భేదదుత్తమం అన్నాడు. నువ్వు నా భక్తుడివి సఖుడివి రెండు గనక నీకు అత్యంత రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను అందిస్తున్నాను అన్నాడు భగవానుడు. అంటే ఆ మిత్రత్వం ఆ సఖ్యత్వం గనక ఉన్నట్లయితే అత్యంత రహస్యాలు చెప్పడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా గురువుతో కూడా గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి భక్తి, చెరగినటువంటి భక్తి, ఖండితంగానటువంటి భక్తి, ఒక సమయంలో ఉండి ఒక సమయంలో పోయేటువంటిది కాకుండా ఉండే నిరంతర భక్తి, ప్రాణమైనా సరే భక్తి మాత్రం పోకూడదు అనేటువంటి భక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు సఖ్యత నడపాలి. ఆ సఖ్యత కారణంగా వాళ్ళు అనేకమైనటువంటి శాస్త్ర రహస్యాలని తెలుసుకోవటానికి వీలవుతుంది, అనేకమైనటువంటి సాధన రహస్యాలని తెలుసుకోవటానికి వీలవుతుంది. కానీ కొంతమంది భక్తులు ఉంటారు, ఒక్కొక్కప్పుడు భక్తి ఉంటుంది, కొంతకాలం పోయిన తర్వాత భక్తి కాస్త పోద్ది, ఆ తర్వాత కనీసం గురువుకి నమస్కారం పెట్టాలన్న కూడా మన మనసు ఒప్పదు. కనుక అలాంటి భక్తులు కాదు, వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం భక్తులు అన్న అవుతారు, లేకపోతే దొంగ భక్తులు అంటే నటిస్తారు అనమాట, భక్తిని నటిస్తూ ఉంటారు. కనుక అలాంటి భక్తులకి ఈ సఖ్యత అనేటువంటిది కుదరదు. అలాంటి వాళ్ళని భగవంతుడు నమ్మడు, అలాగనే గురువు కూడా నమ్మడు. కనుక నిజమైనటువంటి సఖ్యభక్తి ఉండాలి అంటే అర్జునుడు లాగా ఉండాలి. అర్జునుడికి భగవంతుడు ఎందుకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఉంది, ఆయనకు ఎంత భక్తి ఉందో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. అటువంటి వాడు కనుకనే సఖుడుగా శ్రీకృష్ణుడే ఉన్నాడు అర్జునుడికి సఖుడుగా. అర్జునుడు శ్రీకృష్ణుడికి సఖుడుగా ఉంటాం కాదు, శ్రీకృష్ణుడే అర్జునుడి యొక్క స్నేహాన్ని కోరుకొని ఆయనతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఇక తొమ్మిదవది ఆత్మనివేదన, ఆత్మార్పణ, శరణాగతి. ఇది అందరూ కూడా చాలా తేలిగ్గా ఆచరించడానికి వీలైంది. కాకపోతే శరణాగతి అనగానే ఏముందండి, నీవే తప్పరు ఇతప్పరం లేదని అంటమే కదా రోజు అంటారు. అట్లా అంటాం కాదు, నిజంగా భావం నీకు ఉండాలి, నువ్వు అనకపోయినా పర్వాలేదు, భగవంతుడి కారణంగానే ఇదిగో నేను దీన్ని సాధించాను, భగవంతుడి కారణంగానే నాకు ఇది లభించింది, భగవంతుడి కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను, భగవంతుడి కారణంగానే నాకు ఇలా జరుగుతుంది అని పూర్తిగా భగవంతుడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడే శరణాగతి చెందగలుగుతాడు. అందుకని భగవద్గీతలో తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత చివరిలో చెప్తాడు, తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత. సర్వభావేన ఇక నీ లోపల ఏ రకమైనటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఇదిగోనండి ఈ కాస్త నేను అట్టు పెట్టుకుని ఆ తర్వాత శరణం వస్తా అనేటువంటి భావన ఉండకూడదు. అలా కనుకుంటే అది సంపూర్ణమైనటువంటి శరణాగతి. సంపూర్ణమైనటువంటి శరణాగతి ఎవరైతే చూపగలిగాడో అటువంటి వాడు అంతకంటే అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు భక్తుల్లో, ఇక అతన్ని మించినటువంటి అదృష్టవంతుడు. అందుకని దీన్ని ఈ ఆత్మనివేదన అంటే నిజంగా ఆత్మను నివేదించడం కాదు, తన యొక్క మనస్సుని నివేదించడం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అనమాట, మనస్సుని సంపూర్ణంగా నివేదించు. నాదేమి లేదు అంతా నీదే, నా మమ నాదేమి లేదు అంతా నీదే అనేటువంటి భావన, ఆత్మార్పణ, అలాగనే శరణాగతి, అలాగనే ప్రపత్తి, అలాగనే మధుర భక్తి, ఇవన్నీ కూడా దీని పర్యాయ పదాలు అనమాట. అయితే అనన్య భక్తి అని అంటే ఈ నాలుగు కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. అనన్య భక్తి, భక్తుడికి ఉపాస్య దేవత తనకంటే వేరుగా కనపడుతుంది. భక్తుడైనటువంటి వాడికి ఏ దేవుణ్ణైతే నువ్వు ఉపాసన చేస్తున్నావో, ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నావో, ఏ రూపాన్నైతే పూజిస్తున్నావో, వాడు నీకంటే వేరుగా ఉన్నట్టు భావన కలుగుతుంది. అలా వేరుగా కాకుండా అనన్యంగా, అనన్యమైనటువంటి భక్తుడికి అంత దైవమే, తాను తనతో పాటుగా సర్వము అంత భగవంతుడే అనేటువంటి భావన ఉంటుంది. భక్తులు భక్తులన్నింటిలోకి కూడా ఈ ప్రపత్తి సర్వోత్తమైనటువంటిది. ఈ ప్రపత్తి, ఈ ప్రపత్తినే మొదర భక్తి అని కూడా అంటారు. ఈ మొదర భక్తి అనేటువంటి దాన్ని మనం గనక తెలుసుకోవాలంటే రాధాకృష్ణుడు, రాధ ఎప్పుడు కూడా శ్రీకృష్ణు యందు ఈ మధురమైనటువంటి భక్తినే కలిగి ఉంది. రాధకి శ్రీకృష్ణుడు తప్ప మరో ప్రపంచం లేదు. సర్వకాల సర్వావస్థల్లో రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా అన్ని సందర్భాల్లో కూడా శ్రీకృష్ణుడే తనకి గతి అనేటువంటి భావన. మరి రాధ ఆ శ్రీకృష్ణు యందు భక్తిని ప్రదర్శిస్తూ ఆ శ్రీకృష్ణుడి యొక్క బొడ్లోనో లేకపోతే ఆ నోటి దగ్గర ఉండేటువంటి మురళిని చూచి ఆమె అడుగుతుందట, నువ్వు ఎంత పుణ్యాత్మురాలివే మురళి, ఎల్లప్పుడూ కూడా శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటావు, ఆయన పెదాలను ఆశ్రయించుకొని ఉంటావు, లేదంటే ఆయన బొడ్లో ఉంటావు, ఆయన వాయించకుండా ఉన్నప్పుడు బొడ్లో పెట్టుకుంటాడు, అది బొడ్లో ఉంటావు. నేనేమో ఎప్పుడు శ్రీకృష్ణుడినే భావిస్తూ ఉన్నా, భోజన సమయంలోనో కాలకృత్యాలు తెచ్చుకునేటప్పుడు ఇతర సమయాల్లోనో అప్పుడు ఆ శ్రీకృష్ణుడిని నేను మర్చిపోతాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఆ శ్రీకృష్ణుని దగ్గరనే ఉంటావు. ఏమిటి దీంట్లో ఉన్నటువంటి విశేషం? ఇలా శ్రీకృష్ణుడికి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాను, నువ్వు ఏ పుణ్యం చేసుకున్నావు అని అడిగిందంట ఒకసారి. అడిగితే ఆ మురళి అందంట, నేనేం పుణ్యాలు చేసుకోలేదు, అసలు పుణ్యం అంటే ఏమిటో నాకేం తెలుసు, పుణ్యాలు లేవు పాపాలు లేవు నాకు అసలు ఏమీ తెలియదు, కాకపోతే నాలో ఎలాంటి అమరికలు లేవు, నా హృదయం అంతా ఒట్టి బోలు అంత లొట్ట ఏం లేదు, లోపల అసలు ఏం పెట్టుకోను నేను, అంత ఖాళీ తీసేసి కేవలం అట్లా ఉన్నా. అందువల్ల అదే నేను చేసినటువంటి సుకృతమేమో నాకు తెలియదు, లోపల నా లోపల ఏమి పెట్టుకోకుండా ఉండటమే, ఖాళీగా ఉండటమే నేను చేసినటువంటి సుకృతమేమో అన్నదట. అంటే దీన్ని బట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది, మళ్ళీ ఏవో రకమైనటువంటి భావాలు మీ కూడా ఇప్పుడు స్థిరంగా ఉంటాయి, ఇవన్నీ స్థిరంగా ఉంచుకొని భగవంతుడు నీవే తప్పని తప్పరం మెరుగంటావు, నీవే తప్పని తప్పరం మెరుగన్నప్పుడు ఇక నాదేమీ లేదనేటువంటి భావన ఉండాలి, కానీ నాది నాకు ఉంది నువ్వు కూడా ఏదైనా సహాయం చేయనట్టు, నా పనేది నేను చేసుకుంటుంటాను నువ్వు కూడా సహాయం చేయన్నట్టుగా. కనుక ఎవరి యొక్క హృదయము ఎవరి యొక్క మనస్సు ఏమీ లేకుండా బోలుగా ఉంటుందో, రాగద్వేషాలు లేకుండా అరమరికలు లేకుండా వాసనలు లేకుండా ఎవరి యొక్క హృదయాలు అయితే ఉంటాయో అటువంటి హృదయాల్లో భగవంతుడు కూర్చుంటాడు, ఎందుకంటే పవిత్ర హృదయాలు. కానీ మనకి రాగద్వేషాలు కామక్రోధాలు లోభమోహాలు మనమాత్సర్యాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ఉంటాం, అందుకని మన ప్లేస్ మన హృదయం అంత శుద్ధమైనటువంటిది కాదు, శుద్ధంగా లేదు కనుక ఆయన వచ్చి కూర్చోడు, ఆయన దాక్కుంటాడు, దాని కనుక నువ్వు శుభ్రం చేసావనుకో హాయిగా వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ శుభ్రంగా ఉంది కాబట్టి హాయిగా ఆనందంగా వచ్చి కూర్చున్నాం, ఇక్కడంతా చెత్త చెదారం బురద గిరద అంతా ఉందనుకోండి, అదంతా శుభ్రం చేయండి రేపు వస్తావులేనంటే అంటే ఇక్కడ కూర్చోరు. అదే ప్రకారంగా మనమే కూర్చోకపోతే భగవంతుడు ఎటు కూర్చుంటాడు, మలినమైనటువంటి హృదయంలో, అందుకని శుద్ధమైనటువంటి హృదయంలోనే ఆయన కూర్చుంటాడు. కాబట్టి శుద్ధమైన హృదయం అని అంటే ఆ హృదయంలో ఏ రకమైనటువంటి రాగద్వేషాలు కానీ హర్షద్వర్గాలు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా ఉండాలి. ఇవి ఉన్నాయా భగవంతుడు ఎప్పుడు వాళ్ళకంటే వేరుగానే ఉంటాడు, అంటే వాళ్ళ యొక్క ప్రేయస్సుకి వాళ్ళ యొక్క అర్థం. అందువల్ల భగవంతుడికి ఆత్మార్పణ చేసినటువంటి భక్తులు గాని సద్గురువుకి ఆత్మార్పణ చేసినటువంటి శిష్యులు గాని వీళ్ళని ప్రపన్నులు అని అంటారు. మనకు అక్కడ ఉంటుంది ప్రపన్న పారిజాతాయ తోత్ర వ్యత్రేక పాణయే, ప్రపన్న పారిజాతాయ ప్రపన్నులై, ప్రపన్నుడై ఉండాలి అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మార్పణ చేసుకున్నటువంటి వాడే ప్రపన్నుడు అని. తన ప్రయత్నపూర్వకంగా ఎంతవరకైతే కర్తృత్వం ఉంటుందో అంతవరకు రక్షణ లేదు, అంటే నా జాగ్రత్తలు అయ్యా నేను పడతానండి అంటే అప్పుడు భగవంతుడి సహాయం చేయదు. దీనికి ఉదాహరణ మనకి ద్రౌపది గజేంద్రుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ద్రౌపది అంట నిండు సభలో కౌరవ సభలో తన వలువలు వలుస్తూ ఉంటే తనకి భగవంతుడి యొక్క సహాయం కావాలి. ఎందుకంటే భర్తలందరూ అసమర్థులై ఉన్నారు, వాళ్ళు ఏమీ చేయడానికి వీలు లేకుండా కౌరవ దాసులై ఉన్నారు, ఓడిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని కోరుకుంటే వాళ్ళు ఏం సహాయం చేయలేరు. అందువల్ల తనకి సహాయం చేయగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడే అని మనస్సులో అనుకొని అందుకని ఏం చేసిందంటే ఒక చేత తన మానరక్షణ చేసుకుంటూ ఒక చేతి పైకెత్తి ఓ కృష్ణ నువ్వు తప్ప నాకు గచ్చంతరం లేదయ్యా నువ్వే రక్షించు అని అంటే ఆ కృష్ణుడు మెదలకుండా కూర్చున్నాడు. ఈ సంగతి తెలుసుకొని రెండు చేతులు పైకెత్తి ద్రౌపది ఓ కృష్ణ నువ్వే దిక్కు అని వేడుకుంటే వెంటనే ఆపద్బాంధవుడైనటువంటి వాడు అనాథరక్షకుడైనటువంటి వాడు ఆత్మార్పణం చేసినటువంటి ద్రౌపదికి సహాయంగా ఈ అఖండమైనటువంటి వస్త్రాలని ఇవ్వటం జరిగింది. వస్త్రాలను ఇవ్వటం కాదు, తన శరీరం నుంచి ద్రౌపది యొక్క శరీరం నుంచి అనంతమైనటువంటి వస్త్రావిర్భావం జరిగింది. అనంతంగా వస్త్రాలు వస్తా ఉన్నాయి శరీరంలో నుంచి. అంతేగాని మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఆయన ఎక్కడో పర్యాప్తస్తులను నిలబడిట్టంటే ఆయన చేతుల నుంచి చీరలు వస్తున్నట్టు కాదు, అది మనకు అర్థం కావడం కోసం చూపించుకునే. కానీ అసలు విషయం ఏమిటి, అలా కనుక వస్తే దానికి కట్ చేయరు, కౌరవులు ఊరుకుంటారా ఆమెన కత్తి తీసుకొని కట్ చేస్తారు. అందుకని అది ఏమిటంటే ఆమె వస్త్రాలు లాగుతా ఉంటే ఆమె శరీరం నుంచి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం అనేటువంటి దాని వల్ల వచ్చినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాం. అది శ్రీకృష్ణుడు చేసినటువంటి. అలాగే భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అనన్యమైనటువంటి చింతనతో నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని నేను చూస్తానని భగవంతుడు చెప్పాడు. గజేంద్రుడు కూడా అంతే. గజేంద్రుడు తన యొక్క కర్తృత్వాన్ని అంటే నేను ఇంతటి వాణ్ణి అనేటువంటి భావనతో ఆ ముసల్ని అటు ఇటు ఇటు అటు పట్టి అవతలబారేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం చేస్తున్నంతసేపు భగవంతుడే కదల్లా, ఆయన హాయిగా భార్యతో ఆట ఆడుకుంటున్నాడు, పాచికలు ఆట ఆడుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఇక నా బలం లేదు, నా ఒక్కింతయ్య లేదు, ధైర్యం విలోలం పోయి ప్రాణములు ఠావులు తప్పెను మూర్చ వచ్చే శమం పోయేను అని ఎప్పుడైతే ఆయనకి బాధ కలిగిందో నీవే తప్పని తప్పడం పెరిగి మందింపందరం ఏమన్నా కానీ ఇంకా నాకే తెలియదు ఆ ముసలు తిట్టే తిన్నయ్యన నా వల్ల కాదుగా అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో అప్పుడు పరిగెత్తుకుంటా వచ్చాడు శ్రీ మహావిష్ణు. ఆయన వస్తూ వస్తూ ఎవరికి చెప్పడు, శ్రీకి చెప్పడు, శంకు చక్ర యోగం చేదో ఈ సంధింపడు, వాహనాన్ని కోరుకోలేదు, ఎవరికి చెప్పలేదు. పరిగెత్తుకుంటా వస్తాడు, పరిగెత్తుకుంటా వస్తే అన్ని ఆయుధాలు వస్తా ఉన్నాయి, భార్య వస్తా ఉంది, గర్భవంతుడు వస్తా ఉన్నాడు, వైకుంఠం మొత్తం గది వస్తా ఉంది ఆయనతో పాటు. ఎందుకు ఎట్టయినా సరే ఈ గజ ప్రాణాన్ని రక్షించాలనేటువంటి భావనతో వస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మినహాయింపులతో భగవంతుడిని శరణాగతి కొరితే లాభం లేదు, మినహాయింపులు లేకుండా కోరాలి. గజేంద్రుడు కూడా అట్లనే చేశాడు, కలడు కలండి వాడు కలడా లేడో అని ఒకసారి అన్నాడు. ఆ భగవంతుడు అనేటువంటి వాడిని నేను ప్రార్థిస్తున్నాను, ఉన్నాడున్నాడు అనుకుంటున్నాడు, ఉన్నాడు లేడో అని పాప అప్పటికే లేచాడు. శ్రీ మహావిష్ణు సింహాసనం మీద నుంచి లేచాడు, కలడు కలడని వాడు కలడో లేడో అనేప్పుడు కత్తికి కూర్చున్నాడు. ఈయనకి ఇంకా నమ్మకోలేదు లేదు. అప్పుడు అన్నాడు మళ్ళీ నీవే తప్పని తప్పనప్పుడు అప్పుడు లేచాడు, లేచామని వచ్చేసి. కనుక మనం కూడా ఏం చేయాలి అంటే ఈ మినహాయింపులు ఉండకూడదు. భగవంతుడు ఉన్నాడా లేడా, నాకు సహాయం చేస్తాడా లేదా, ఆ సహాయం ఎవరి ద్వారా చేస్తాడు, చివరికి ఏమన్నా నేను సక్సెస్ అవుతారా కాదా, నా కష్టాలు తీరిపోతా, ఇవన్నీ పెట్టుకోకూడదు. ఆయనే చేస్తాడంత అనేటువంటి భావనతో అదిగో ఆ రకంగా ఆత్మార్పణ అనేటువంటిది ఉండాలి. ఈ ఆత్మార్పణ అనేటువంటిది, దాస్యభక్తి అనేటువంటిది అన్నీ ఉన్నటువంటి వాడు ఆంజనేయుడు. అందుకని ఆయన చెప్తాడు, ఆంజనేయ నువ్వు ఎలాంటి భక్తుడు అయ్యారంటే దేహబుద్ధ్యాస్మి దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితామతి అన్నాడు. ఇది నా అభిప్రాయం, నిశ్చయమైనటువంటి అభిప్రాయం. దేహబుద్ధ్యాస్మి దాసోహం, దేహబుద్ధితో నేను నీకు దాసుడిని, నువ్వు రాముడివి నేను ఆంజనేయుడిని, అది నీ దేహం ఇది నా దేహం, కాబట్టి నేను నీకు దాసుడు, నువ్వు యజమానివి నేను నీకు దాసుడిని. జీవబుద్ధ్యా తదంశక జీవభావంతో కనుక ఆలోచించినట్లయితే నేను జీవుణ్ణి, నీవు దేవుడివి. అప్పుడు జీవుడు దేవుడు అనే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ జీవుడు ఆ దేవుడి యొక్క అంశ, కాబట్టి నేను నీ అంశ, నీవు కాదు నీ అంశ. సరే ఆత్మబుద్ధ్యాత్వం, ఆత్మబుద్ధ్య మరి ఆత్మబుద్ధితో కనుకున్నట్టయితేనేమో త్వమేవా త్వం ఏవ అహం, నీవే నేను, నీవే నేను నేనే నీ ఆత్మబుద్ధితో. మనం కూడా అంతే, దేహబుద్ధితో చూస్తే ఒకటి, మనోబుద్ధితో చూస్తే ఒకటి, ఆత్మబుద్ధితో చూస్తే ఒకటి. ఇదే ఆంజనేయుడు అక్కడ చెప్పింది కూడా. కాబట్టి దేహాత్మబుద్ధి కలిగినటువంటి వాడు దాస్యం, దాస్యభక్తిని అపేక్షిస్తుంటాడు. దైవాంశ బుద్ధి కలిగినటువంటి వాడు సఖ్యభక్తిని ఆశిస్తుంటాడు. ఇక ఆత్మబుద్ధి కలిగినటువంటి వాడు నీవే నేను, నేనే నీవు అని మధుర భక్తిని కలిగి ఉంటాడు. నీకు నాకు తేడా ఏం లేదు. రాధాకృష్ణ ఇద్దరు లేరు, రాధాకృష్ణుడు అనేవాడు ఇద్దరు లేరు, రాధాకృష్ణుడు అనేవాడు ఒకటే ఉన్నాడు. ఇది ఆ రాధా భావం. మనం ఏమంటాం అంటే రాధాకృష్ణుడు అంటాం, ఎక్కడైనా బొమ్మలు చూసినా కూడా రాధాకృష్ణుడు ఇద్దరు కనపడతాం, కానీ ఆమె దృష్టిలో మాత్రం అది కాదు, మన దృష్టిలో ఇది కాదు. ఆమె దృష్టి అనేది రాధాకృష్ణ సాంబశివ అన్నట్టు. సాంబశివ అని ఎందుకన్నారు? సా అంబ శివ, అంబతో కూడినటువంటి శివుడు అంటే పార్వతితో కూడినటువంటి శివుడు, అందుకే సాంబశివ అని. సాంబశివ అంటే అర్థం ఏంటంటే ఒట్టి శివుడు అని కాదు, సా అంబ, అంబతో కూడినటువంటి శివుడు. ఎందుకని అమ్మతో కూడిన శివుడు? సగం ఆయన సగం ఈయన, ఇద్దరు కలిపితేనే అయ్యారు ఒకటి. ఇద్దరు కలిపి విడబట్టడానికి వీలు లేకుండా అర్ధనారీశ్వరుడు అంటారే, సగం శివుడు సగం పార్వతి, అందుకని సాంబ శివ. అదే ప్రకృతి రాధాకృష్ణ. రుక్మిణి కృష్ణ సత్యభామ కృష్ణ లేవు, రాధాకృష్ణ. ఎందుకని అని అంటే అది మధుర భక్తి. అది ఇద్దరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. అలా అలా ఉన్నటువంటి భక్తి అత్యుత్తమైనటువంటి భక్తి, అన్నిటికంటే కూడా అత్యుత్తమైనటువంటి భక్తి. వివేక చూడామణిలో కూడా ఈ విషయాన్ని గురించి చెప్తూ మోక్ష సాధన సామగ్రం భక్తిరేవ గరీయసే సస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అన్నారు. మోక్ష సాధన సామగ్రం, మోక్షాన్ని కనుక నువ్వు పొందాలి అంటే నీకేమిటి ముఖ్యమైనటువంటిది అంటే భక్తిరేవ గరీయసి. భక్తి ఒక్కటే గొప్ప, భక్తి ఒక్కటే కావాలి. భక్తి అంటే ఏమిటంటే మళ్ళీ అనుమానం మనకి, ఆ అనుమానాన్ని కనుక వ్యక్తం చేయకపోతే బొక్కమాల పడిపోతాం. అందుకని అనుమానం వ్యక్తం చేస్తే భక్తి అంటే ఏమిటో వాడు చెబుతున్నాడు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యవి జీయతి, నీ స్వరూపాలను ఎప్పుడు అనుసంధానం చేసినట్టే భక్తి. అంతే తప్ప ఏవో పళ్ళు ఫలాలు నైవేద్యాలు తాంబూలాలు సమర్పించడం భక్తి, అదంతా ఒక స్థాయి. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలి. ఈ స్థాయికి వచ్చినప్పుడు ఇక భక్తి అని అంటే నీ స్వరూపం, అది నేనే, అది నేనే, ఆ స్వరూపం నేనే. ఆ స్వరూపం ఏమిటో తెలుసుకుని ఆ స్వరూపం నేనే అనేటువంటి భావన అంటే భక్తి. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యది జీయతే అని. కనుక మనకి ఒక్క మాటలో చెప్పాలంటే శరణాగతి అన్నిటికంటే శ్రేష్టం. శరణాగతిలో ఆత్మార్పణ ఉంది, మధుర భక్తి ఉంది, కాబట్టి ఇది అన్నిటికంటే శ్రేష్టమైంది. ఈ విధంగా ఈ నవవిధ భక్తులైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి, అటు భక్తులైనటువంటి వారు ఇటు శిష్యులైనటువంటి వారు ఆచరించి భగవత్ సాక్షాత్కారానికి గురు కృపకి పాత్రులు కావాలి. అలా పాత్రులు అవతారాన్ని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తుంది.